ఓం శాంతి. మురళీ డేట్ 17/12/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, మనం మనస వాచ కర్మణ చాలా చాలా సంతోషంగా ఉండాలి, అందరికీ సంతోషాన్ని ఇవ్వాలి, ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. మనమందరం డబల్ అహింసకులుగా అవుతున్నాము. మనం ఈ విషయంపైన ధ్యాస ఉంచాలి. ఏ విషయంపైన? మన నోటి నుంచి ఇతరులు దుఃఖపడే మాటలు రాకూడదు. దీనిపైన ధ్యాస ఉంచాలి. మాటల ద్వారా దుఃఖ పెట్టటం కూడా హింసనే అవుతుంది. మనం దేవతలుగా అవుతున్నాం, మన నడవడిక రాయలుగా ఉండాలి. మన భోజనం అనేది మహా హై ఉండద్దు, మహాపూర్తి లోగా కూడా ఉండకూడదు. దేవతగా అయ్యేటటువంటి వారు, డబల్ అహింసకులుగా అయ్యేవారు ఎవరినీ దుఃఖ పెట్టరు. కర్మేంద్రియాలతో ఎటువంటి పొరపాటు జరగకూడదు. ఆత్మ పాఠాన్ని పక్కా చేసుకోవాలి. శరీరాన్ని చూడకండి, ఒక్క బాబా పైనే ధ్యాస ఉంచుకోవాలి. ఇప్పుడిది వానప్రస్థ అవస్థ. శబ్దానికి అతీతంగా వెళ్లేందుకు పురుషార్థం చెయ్యాలి. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. సత్యమైన నావ కదిలినా మునిగిపోదు. కాబట్టి ఎన్ని విఘ్నాలు వచ్చినా చూసి భయపడకండి. ప్రకృతితో కాని మాయతో కాని ఏ పరీక్ష వచ్చినా కొంచెం కూడా అలజడ చెందద్దు. పరీక్ష రాగానే ప్రశ్నలెయ్యకండి, ఇదేమిటి, ఇదెందుకు అన్న ప్రశ్నలు వెయ్యకూడదు. ప్రశ్న వేశామా ఫెయిల్ అయిపోతాం, యుద్ధం చేశామా ఫెయిల్ అయిపోతాం. ఏం జరిగినా లోపల నుండి వాహ మధురమైన డ్రామా, వాహ అన్న శబ్దమే రావాలి. అయ్యో ఏమయ్యింది అన్న ఆలోచన రాకూడదు. సంకల్పంలో కూడా ఎటువంటి అలజడ జరగద్దు. అటువంటి స్థితి తయారు చేసుకోవాలి. సదా అచలంగా స్థిరమైన స్థితి ఉండాలి. అప్పుడే ప్రకృతి జీత్ మాయా జీత్ అన్న వరదానం లభిస్తుంది. శ్రేష్ట కర్తవ్యం ఏంటిది? శుభవార్త వినిపించి సంతోషాన్ని కలిగించటమే అన్నిటికన్నా శ్రేష్ట కర్తవ్యం. ఎవరం మనందరం? ప్రకృతి జీతులం, మాయా జీతాత్మలం. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, మీరు మనస వాచ కర్మణ చాలా చాలా సంతోషంగా ఉండాలి, అందరికీ సంతోషాన్ని ఇవ్వాలి, ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. ప్రశ్న, డబల్ అహింసకులుగా అయ్యే పిల్లలు ఏ విషయాన్ని ధ్యాసలో ఉంచుకోవాలి? జవాబు, మొదటి పాయింట్, ఎవరికైనా దుఃఖాన్నిచ్చే మాటలు ఏవి మన నోటి నుంచి వెలువడకూడదు అన్న ధ్యాస ఉంచాలి. ఎందుకంటే వాచ ద్వారా దుఃఖాన్నివ్వటం కూడా హింసనే అవుతుంది. రెండో పాయింట్, మనం దేవతలుగా అవ్వనున్నాము, కావున నడవడిక చాలా రాయల్ గా ఉండాలి. అన్నపానాదులు చాలా ఎక్కువగాను ఉండకూడదు, చాలా తక్కువగాను ఉండకూడదు. పాట: బలహీనంగా ఉన్న వారితో శక్తివంతులకు యుద్ధం. ఓం శాంతి. మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలకు బాబా రోజు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి, బాబాని స్మృతి చెయ్యండి అని చెప్తారు. అటెన్షన్ ప్లీజ్ అని చెప్తారు కదా. అలాగే బాబ్దాదా కూడా ఒకటేమో బాబా వైపు అటెన్షన్ ఇవ్వండి అని చెప్తారు. బాబా ఎంత మధురమైన వారు, వారిని ప్రేమ సాగరుడు, జ్ఞాన సాగరుడు అని అంటారు. కావున మీరు కూడా ప్రియమైన వారిగా అవ్వాలి కదా. మనస వాచ కర్మణ ప్రతి విషయంలోనూ మీకు సంతోషం ఉండాలి. మీరు ఎవరికీ దుఃఖాన్నివ్వకూడదు. బాబా కూడా ఎవరికీ దుఃఖాన్నివ్వరు. అందరినీ సుఖవంతులుగా చేసేందుకే బాబా వచ్చారు. అలాగే మీరు కూడా ఎవరికీ ఎటువంటి దుఃఖాన్ని ఇవ్వకండి. అటువంటి పనులేవి చెయ్యకూడదు. మనస్సులో కూడా అవి రాకూడదు. కాని ఈ స్థితి చివరిలో ఏర్పడుతుంది. కర్మేంద్రియాలతో ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే ఇతరులను కూడా ఆత్మిక సోదరులుగా చూసినట్లయితే అప్పుడిక ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వరు. అసలు శరీరాన్ని చూడకపోతే దుఃఖాన్ని ఎలా ఇస్తారు? ఇందులో గుప్తమైన శ్రమ ఉంది. ఇదంతా బుద్ధి పని. ఇప్పుడు మీరు పారస బుద్ధి కలవారిగా అవుతున్నారు. మీరు పారస బుద్ధి కలవారిగా ఉన్నప్పుడు మీరు ఎంతో సుఖాన్ని పొందారు. మీరే సుఖధామానికి అధిపతులుగా ఉండేవారు కదా. ఇది దుఃఖధామం. ఇది చాలా సాధారణమైనది. ఆ శాంతి ధామం మన మధురమైన ఇల్లు. మళ్ళీ అక్కడ నుండి పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వచ్చాము. దుఃఖపు పాత్రను ఎంతో కాలం అభినయించాము. ఇప్పుడిక సుఖధామంలోకి వెళ్ళాలి. కావున ఒకరినొకరు సోదరులుగా భావించాలి. ఆత్మ ఆత్మకు దుఃఖాన్నివ్వదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతో మాట్లాడుతున్నారు. ఆత్మనే ఆసనంపైన విరాజమానమై ఉంది. ఇది కూడా శివబాబా రథమే కదా. మేము శివబాబా రథాన్ని సింగారిస్తున్నాము. శివబాబా రథానికి తినిపిస్తున్నాము అని పిల్లలంటారు. అప్పుడు శివబాబానే గుర్తుంటారు. వారు కళ్యాణకారి తండ్రి. నేను పంచతత్వాల కళ్యాణం కూడా చేస్తాను అని వారంటారు. అక్కడ ఏ వస్తువు ఎప్పుడూ కష్టాన్నివ్వదు. ఇక్కడైతే ఒకసారి తుఫాన్లు, మరొకసారి చలి, ఇంకొకసారి ఇంకా ఏదో అవుతూ ఉంటుంది. అక్కడైతే సదా వసంత ఋతువే ఉంటుంది. దుఃఖమన్న మాట ఉండదు. దాని పేరే స్వర్గం. మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. భగవంతుడు ఉన్నతోన్నతమైన వారు, ఉన్నతోన్నతమైన తండ్రి, ఉన్నతోన్నతుడైన సుప్రీం టీచర్ కూడా. మరి వారు తప్పకుండా ఉన్నతోన్నతంగానే తయారు చేస్తారు కదా. మీరు ఈ లక్ష్మీనారాయణుల వలె ఉండేవారు కదా, ఈ విషయాలన్నింటినీ మర్చిపోయారు. ఈ విషయాలను బాబానే కూర్చొని అర్థం చేయిస్తారు. మీకు రచయిత మరియు రచనను గురించి తెలుసా అని ఋషులను మునులను అడిగేవారు. అప్పుడు వారు నేతి నేతి అని అనేవారు. వారి వద్ద జ్ఞానం లేనప్పుడు మరి అది పరంపరాగా ఎలా కొనసాగగలదు? ఈ జ్ఞానాన్ని నేను ఇప్పుడే ఇస్తాను అని బాబా అంటారు. మీ సద్గతి జరిగింది, ఇక మళ్లీ జ్ఞానం అవసరం లేదు. దుర్గతి అనేదే జరగదు. సత్యగాన్ని సద్గతి అని అంటారు. ఇక్కడ ఉన్నది దుర్గతి. కాని తాము దుర్గతిలో ఉన్నాము అన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. బాబాని లిబరేటర్, గైడు, నావికుడు అని కూడా మహిమ చేస్తారు. వీరు విషయ సాగరం నుండి అందరి నావను తీరానికి చేరుస్తారు. దానిని క్షీరసాగరము అని అంటారు. విష్ణువుని క్షీరసాగరంలో చూపిస్తారు. ఇదంతా భక్తి మార్గపు గాయనం. పెద్ద పెద్ద సరస్సులు ఉంటాయి, అందులో విష్ణువు పెద్ద చిత్రాన్ని చూపిస్తారు. మీరే మొత్తం విశ్వంపై రాజ్యం చేశారు అని బాబా అర్థం చేయిస్తారు. అనేక సార్లు ఓడిపోయారు మరియు విజయాన్ని పొందారు. కామం మహాశత్రువు, దానిపై విజయాన్ని పొందటం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు అని బాబా అంటారు. కావున మరి సంతోషంగా అలా అవ్వాలి కదా. గ్రహస్థ వ్యవహారంలో, ప్రవృత్తి మార్గంలో ఉండండి, కాని కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పూలలాగా అవుతున్నారు. ఇదంతా ముళ్ళ అడవి అని మీకు అర్థమవుతుంది. ఒక్కరినొక్కరు ఎంతగా విసిగిచ్చుకుంటూ ఉంటారు, దెబ్బ వేసుకుంటూ ఉంటారు. మీరు అందరూ ఇప్పుడు వానప్రస్థ అవస్థలో ఉన్నారని బాబా మధురాతి మధురమైన పిల్లలకు చెప్తున్నారు. ఇది చిన్న పెద్ద అందరిది వానప్రస్థ అవస్థ. మీరు వాణి నుండి అతీతంగా వెళ్లేందుకు చదువుకుంటారు కదా. మీకిప్పుడు సద్గురు లభించారు. వారు మిమ్మల్ని తప్పకుండా వానప్రస్థంలోకి తీసుకువెళతారు. ఇది విశ్వవిద్యాలయం. భగవాను వాచ అని ఉంది కదా. నేను మీకు రాజయోగాన్ని నేర్పించి రాజాది రాజులుగా తయారు చేస్తాను. పూజ్య రాజులు ఎవరైతే ఉన్నారో వారే మళ్లీ పూజారి రాజులుగా అవుతారు. కావున పిల్లలు బాగా పురుషార్థం చెయ్యండి, తినండి, తాగండి, శ్రీనాథ్ ద్వారానికి వెళ్ళండి, కాని దైవీ గుణాలను ధారణ చెయ్యండి అని బాబా అంటారు. శ్రీనాథ్ ద్వారంలో నేతి వంటలెన్నో దొరుకుతాయి. అక్కడ నేతి బావులు తయారు చెయ్యబడి ఉన్నాయి. వాటిని తినేది ఎవరు? పూజారులు. శ్రీనాథుడిని మరియు జగన్నాథుడిని ఇరువురిని నల్లగా చేసేశారు. జగన్నాథ్ మందిరంలో దేవతల అశుద్ధ చిత్రాలున్నాయి. అక్కడ కుండలో అన్నాన్ని వండుతారు. అది ఉడికి నాలుగు భాగాలుగా అయిపోతుంది. అక్కడ కేవలం అన్నమే నైవేద్యం పెడతారు. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా ఉన్నారు కదా, ఒకవైపు పేదలు అటువైపు షావుకార్లున్నారు. ఇప్పుడెంత నిరుపేదలుగా ఉన్నారో చూడండి. తినటానికి తాగటానికి ఏమీ దొరకదు. సత్తిగల్లో అన్నీ ఉన్నాయి. కావున బాబా ఆత్మలకు కూర్చొని అర్థం చేయిస్తారు. శివ్ బాబా చాలా మధురమైన వారు. తాను నిరాకారుడు. ఆత్మనే ప్రేమించటం జరుగుతుంది కదా. ఆత్మయే పిలవబడుతుంది. శరీరమైతే తగలబడిపోతుంది. వారి ఆత్మను పిలుస్తారు, జ్యోతిని వెలిగిస్తారు. తద్వారా ఆత్మకు అంధకారం ఏర్పడుతుంది అని నిరూపింపబడుతుంది. ఆత్మ శరీర సహితంగానే ఉంటుంది. మరి అంధకారం మొదలైనవి ఎలా ఏర్పడగలదు? అక్కడ ఈ విషయాలు ఏవీ ఉండవు. ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి. బాబా ఎంతో బాగా అర్థం చేయిస్తారు. జ్ఞానం చాలా మధురమైనది. ఇందులో కళ్ళు తెరిచి వినవలసి ఉంటుంది. బాబానైతే చూస్తారు కదా. శివ్ బాబా ఇక్కడ విరాజమానమై ఉన్నారని మీకు తెలుసు. కావున కళ్ళు తెరుచుకొని కూర్చోవాలి కదా. అనంతమైన తండ్రిని చూడాలి కదా. ఇంతకు ముందు పిల్లలు బాబాని చూడటంతోనే ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. పరస్పరం కూర్చొని కూడా ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. కళ్ళు మూసుకొని పరిగెత్తుతూ ఉండేవారు. అది అద్భుతం కదా. ఒకరినొకరు చూసుకునేటప్పుడు నేను సోదరులతో మాట్లాడుతున్నాను, సోదరులకు అర్థం చేయిస్తున్నాను అని భావించండి అని బాబా వివరిస్తారు. మీరు అనంతమైన తండ్రి సలహాను పాటించరా? మీరు ఈ అంతిమ జన్మ పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. బాబా అనేకులకు అర్థం చేయిస్తారు. బాబా మేము తప్పకుండా పవిత్రంగా అవుతాము అని కొందరు వెంటనే అంటారు. పవిత్రంగా ఉండటమైతే మంచిదే కదా. కుమారి పవిత్రంగా ఉంటే అందరూ తనకు నమస్కరిస్తారు. వివాహం చేసుకుంటే పూజారిగా అయిపోతుంది. అందరికీ నమస్కరించవలసి వస్తుంది. కావున పవిత్రత మంచిది కదా. పవిత్రత అంటే శాంతి, సుఖం కూడా ఉంటాయి. మొత్తం ఆధారమంతా పవిత్రత పైనే ఉంది. హే పతిత పావన రా అని కూడా పిలుస్తారు. పావన ప్రపంచంలో రావణుడు ఉండనే ఉండడు. అది రామరాజ్యం. అక్కడ అందరూ పాలు పంచదార వలె కలిసి మెలిసి ఉంటారు. ధర్మరాజ్యముంటుంది. మళ్ళీ రావణుడు ఎక్కడ నుండి వచ్చాడు? రామాయణం మొదలైన వాటిని ఎంత ప్రేమగా వినిపిస్తారు. ఇదంతా భక్తి. కావున పిల్లలు సాక్షాత్కారంలో నాట్యం చెయ్యటం మొదలు పెడతారు. సత్యమైన నావ కదులుతుంది కాని మునగదు అన్న గాయనముంది. ఇంకే సత్సంగాల్లోకైనా వెళ్లటాన్ని ఎవరు అవరోధించరు. కాని ఇక్కడకు రావటాన్ని ఎంతగా ఆపుతారు? బాబా మీకు జ్ఞానాన్నిస్తారు, మీరు బీకేలుగా అవుతారు. బ్రాహ్మణులుగా అయితే తప్పకుండా అవ్వాలి. తండ్రి తప్పకుండా స్వర్గ స్థాపనను చేస్తారు. కావున మనం కూడా స్వర్గానికి అధిపతులుగా అవ్వాలి కదా. మరి మనం ఇక్కడ నరకంలో ఎందుకు పడి ఉన్నాము? ఇప్పుడు అర్థమవుతుంది. ఇంతకు ముందు మనం కూడా పూజారులుగా ఉండేవారిమే. ఇప్పుడు మళ్లీ 21 జన్మలు పూజ్యులుగా అవుతాము. 63 జన్మలు పూజారులుగా అయ్యాము. ఇప్పుడు మళ్లీ మనం పూజ్యులుగా స్వర్గాధిపతులుగా అవుతాము. ఇది నరుడు నుండి నారాయణుడిగా అయ్యే కాలేజీ. భగవాను వాచ, నేను మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తాను. పతిత రాజులు పావన రాజులకు నమస్కరిస్తారు, వందనం చేస్తారు. ప్రతి ఒక్కరి మహారాజుని భవనంలో తప్పకుండా మందిరం ఉంటుంది. అది కూడా రాధాకృష్ణులది లేక లక్ష్మీనారాయణులది లేక సీతారాములది ఉంటుంది. ఈ రోజుల్లో అయితే గణేష్, హనుమాన్ మొదలైన వారి మందిరాలను కూడా తయారు చేస్తూ ఉంటారు. భక్తి మార్గంలో ఎన్ని అంధ్రశ్రద్ధలున్నాయి. తప్పకుండా మన రాజ్యం చేశామని మళ్లీ వామ మార్గంలో పడిపోతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది మీ అంతిమ జన్మ అని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన పిల్లలు, ముందు మీరు స్వర్గంలో ఉండేవారు. మళ్లీ దిగుతూ దిగుతూ ఇప్పుడు కిందకు వచ్చి పడ్డారు అని చెప్తారు. మేము చాలా ఉన్నతులుగా ఉండేవారిమే. మళ్లీ బాబా మమ్మల్ని ఉన్నతంగా పైకి ఎక్కిస్తారు అని మీరు అంటారు. మన ప్రతి 5000 సంవత్సరాల తర్వాత చదువుతూ వచ్చాము. దీనిని ప్రపంచ చరిత్ర రిపీట్ అవ్వటము అని అంటారు. నేను పిల్లలైన మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తాను అని బాబా అంటారు. మొత్తం విశ్వంలో మీ రాజ్యమే ఉంటుంది. బాబా మీరు ఎవరు దోచుకోలేనటువంటి రాజ్యాన్నిస్తారు అని పాటలో కూడా ఉంది కదా. ఇప్పుడు ఎన్ని పార్టిషన్లు ఉన్నాయి. నీటి కోసం, భూమి కోసం గొడవలు జరుగుతూనే ఉంటాయి. తమ తమ ప్రాంతాలను సంభాళించుకుంటూ ఉంటారు. లేకపోతే అల్లరి పిల్లలు రాళ్లు వెయ్యటం మొదలు పెడతారు. ఈ నవయువకులు శక్తివంతులుగాయి భారతదేశాన్ని రక్షిస్తారు అని వారు భావిస్తారు. కావున వారు తమ శక్తిని చూపిస్తూ ఉంటారు. ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇది రావణ రాజ్యం కదా. ఇదంతా అసూరి సాంప్రదాయం. ఇప్పుడు మీరు దైవీ సాంప్రదాయాలుగా అవుతున్నారు అని బాబా అంటారు. దేవతలు మరియు అసూరుల యుద్ధం ఎలా జరుగుతుంది? మీరు డబల్ అహింసకులుగా అవుతారు. వారు డబల్ అహింసకులు, దేవీ దేవతలను డబల్ అహింసకులు అని అంటారు. అహింస పరమో దేవీ దేవత ధర్మము అని అంటారు. ఎవరికైనా వాచా ద్వారా దుఃఖాన్ని ఇవ్వటం కూడా హింసయే అని బాబా అర్థం చేయించారు. మీరు దేవతలుగా అవుతారు కావున ప్రతి విషయంలోనూ రాయల్టీ ఉండాలి. అన్నపానాదులు కూడా చాలా ఉన్నతంగాను ఉండకూడదు, చాలా తక్కువగాను ఉండకూడదు, ఏకరసంగా ఉండాలి. రాజులు మొదలైన వారు చాలా తక్కువగా మాట్లాడతారు. ప్రజలకు కూడా రాజుపై ఎంతో ప్రేమ ఉంటుంది. ఇక్కడ ఏముందో చూడండి, ఎన్ని ఆందోళనలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అప్పుడు నేనొచ్చి విశ్వంలో శాంతిని ఏర్పరుస్తాను. అందరూ కలిసి ఒక్కటిగా అయిపోవాలి అని గవర్నమెంట్ భావిస్తుంది. అందరూ సోదరులే అయినా ఇదైతే ఒక ఆటనే కదా. పిల్లలు మీరు ఏమి చింతించకండి అని బాబా అంటారు. ఇక్కడ ధాన్యానికి కూడా కష్టంగా ఉంది. అక్కడ ధాన్యం ఎంతగా ఉంటుందంటే ఏ ఖర్చు లేకుండా ఎంత కావాలనుకుంటే అంత లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. మనం ఆరోగ్యాన్ని కూడా ఎలా చేసుకుంటామంటే ఇక ఎప్పుడు రోగము మొదలైనవి ఏవీ ఉండని విధంగా చేసుకుంటున్నాం. ఇది గ్యారంటీ. మన నడవడికను కూడా ఈ దేవీ దేవతల వలె తయారు చేస్తాము. ఇటువంటి మినిస్టర్ ఉంటే చాలా అలా వారికి అర్థం చేయించవచ్చు. యుక్తిగా అర్థం చేయించాలి. అభిప్రాయాలైతే చాలా బాగా వ్రాస్తారు, కానీ మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా అని అంటే మాకు ఖాళీ లేదు అని అంటారు. గొప్ప వ్యక్తులైన మీరు శబ్దం చేస్తే దాని ద్వారా పేదవారికి కూడా లాభం కలుగుతుంది. ఇప్పుడందరి శిరస్సు పైన మృత్యువు నుంచుంది. ఈవేళ రేపు అంటూ మృత్యువు అనేస్తుంది అని బాబా వివరిస్తారు. మీరు కుంభకర్ణుని వలె అయిపోయారు. పిల్లలకు అర్థం చేయించటంలో ఎంతో ఆనందం కలుగుతుంది. బాబానే ఈ చిత్రాలు మొదలైనవి తయారు చేయించారు. దాదాపు ఈ జ్ఞానం ఉండేది కాదు. మీకు లౌకిక మరియు పారలౌకిక తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. అలౌకిక తండ్రి నుండి వారసత్వం లభించదు. ఇతడు మధ్య వ్యక్తి. ఇతడి వారసత్వం లేదు. ప్రజాపిత బ్రహ్మను స్మృతి చెయ్యకూడదు. నా నుండి మీకు ఏమీ లభించదు. నేను కూడా చదువుతున్నాను. వారసత్వాన్ని ఒకటి హద్దులోనిదైతే ఇంకొకటి అనంతమైన తండ్రిది. ప్రజాపిత బ్రహ్మ ఏ వారసత్వాన్ని ఇస్తారు? నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. ఇది రథం కదా, రథాన్ని స్మృతి చెయ్యకూడదు కదా. భగవంతుడు ఉన్నతోన్నతమైన వాడు అని అంటారు. బాబా కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మనే అన్నీ చేస్తుంది కదా. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. సర్పం ఉదాహరణ ఉంది కదా. భ్రమరం కూడా మీరే. మీరు జ్ఞానాన్ని వినిపిస్తూ ఉండండి. జ్ఞానం వినిపిస్తూ వినిపిస్తూ మీరు ఎవరినైనా విశ్వాధిపతులుగా చెయ్యగలరు. ఏ తండ్రైతే మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారో అటువంటి తండ్రిని ఎందుకు స్మృతి చెయ్యరు? ఇప్పుడు బాబా వచ్చారు కావున వారసత్వం ఎందుకు తీసుకోకూడదు? ఖాళీ దొరకటం లేదు అని ఎందుకంటున్నారు? మంచి మంచి పిల్లలు క్షణంలో అర్థం చేసుకుంటారు. మనుషులు లక్ష్మిని పూజిస్తారు, కాని లక్ష్మీ నుండి ఏమి లభిస్తుంది? మరియు అంబ నుండి ఏం లభిస్తుంది? లక్ష్మీ స్వర్గపు దేవి. తన నుండి డబ్బు కోరుకుంటూ ఉంటారు. అంబ విశ్వానికి అధిపతిగా తయారు చేస్తుంది. తానన్ని కామనలను పూర్తి చేసేస్తుంది. శ్రీమతం ద్వారా అన్ని కామనలు పూర్తవుతాయి. అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, ఈ కర్మేంద్రియాలతో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు నేను ఆత్మను అని స్మృతి పక్కా చేసుకోవాలి. శరీరాన్ని చూడకూడదు. ఒక్క బాబాపైనే ధ్యాస ఉంచాలి. రెండో పాయింట్, ఇప్పుడు ఇది వానప్రస్థ అవస్థ కావున వాణి నుండి అతీతంగా వెళ్లేందుకు పురుషార్థం చెయ్యాలి. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. సత్యమైన నావ కదులుతుంది కాని మునిగిపోదు. కావున విఘ్నాలను చూసి భయపడకూడదు. వరదానం డ్రామా జ్ఞానంతో అచల స్థితిని తయారు చేసుకునే ప్రకృతి లేక మాయా జీత్ భవ. ప్రకృతి లేక మాయ ద్వారా ఎటువంటి పరీక్ష వచ్చినా కాని కొద్దిగా కూడా అలజడ చెందకూడదు. ఇది ఏమిటి, ఇది ఎందుకు అన్న ప్రశ్న కలిగిన కొద్దిగా ఏ సమస్య అయినా యుద్ధం చేసేదిగా అయిపోయినా ఫెయిల్ అయిపోతారు. కావున ఏం జరిగినా కానీ లోపల నుండి వాహ మధురమైన డ్రామా వాహ అన్న శబ్దమే వెలువడాలి. అయ్యో ఏమయ్యింది అన్న సంకల్పం కూడా రాకూడదు. సంకల్పంలో కూడా ఎటువంటి అలజడ జరగకూడదు. అటువంటి స్థితి ఉండాలి. సదా అచలంగా స్థిరమైన స్థితి ఉండాలి. ఇప్పుడు ప్రకృతి జీతలు లేక మాయా జీతలు అన్న వరదానం లభిస్తుంది. స్లోగన్ శుభవార్తను వినిపించి సంతోషాన్ని కలిగించటమే అన్నింటికన్నా శ్రేష్టమైన కర్తవ్యం. అవ్యక్త ప్రేరణ పాయింట్ ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే తపనలో ఉండండి. మహారత్తుల పురుషార్థం ఇప్పుడు విశేషంగా ఈ అభ్యాసానికి చెందిందిగా ఉంది. ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్టేజ్. పాత ప్రపంచంలో పాత అంతిమ శరీరానికి వచ్చే ఏ విధమైన వ్యాధి అయినా తమ శ్రేష్ఠ స్థితిని అలజడలోకి తీసుకురాకూడదు. స్వచింతన, జ్ఞాన చింతన, శుభ చింతకులుగా ఏ చింతనయే నడవాలి. కర్మాతీత స్థితి అని అప్పుడే అంటారు. ఓం శాంతి.